రెండవ అధ్యాయము 28-29 వచనాలు చదువుకుందాం. యోవేల గ్రంథము 2వ అధ్యాయము 28-29 వచనాలు చదువుకుందాం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ప్రార్థన చేసుకున్నా చదువుబడ్డ లేఖన భాగంలో నుంచి ఆత్మదేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. అట్లాగే ప్రార్థన అంశాల్లో, స్థుతి అంశాల్లో గత వారం 27వ తేదీన 2011 బ్యాచ్ ద్వితీయ వార్షికోత్సవం, అట్లాగే 2011 బ్యాచ్ తెలంగాణ ఆత్మీయ కలయిక వరంగల్లో జరిగింది. ప్రార్థన చేసిన మీ అందరికి వందనాలు. ఈ సంవత్సరం 7 సహవాసాలు అయ్యారు. 7 సహవాసాల్లో కూడా స్త్రీల సహవాసాన్ని కట్టుకోవాలని కూడా ఆశపడతా ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. సో 2011 బ్యాచ్ స్త్రీల సహవాసాలు సేమ్ టైంలో పెట్టుకుంటున్నారు అన్న గతంలో ఒకరిద్దరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే టైం మార్చుకున్నారు, 3 గంటలకి మార్చేసుకున్నారు. అది మళ్ళా ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళా యాజ్ యూజువల్ గా మన టైంలోకి వచ్చారు. సో 2011 బ్యాచ్ వాళ్ళు 2011 బ్యాచ్ వాళ్ళు పట్టించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు రావాలి, వాళ్ళు మాతో ఉండాలి అని కాకుండా 2011 బ్యాచ్ కాకుండా ఇంకా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళ తర్వాత 9 బ్యాచ్ ఉంది, 7 బ్యాచ్ ఉంది, 13 బ్యాచ్ ఉంది, 18 బ్యాచ్ ఉంది, 20 బ్యాచెస్ ఉన్నాయి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు చాలా ఆశతోటి పరిగెడతా ఉన్నారు, స్త్రీల సహవాసాన్ని కట్టుకోవాలని ఆశపడతా ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయాల్సింది. అన్ని స్త్రీల సహవాసాలకి జ్ఞాపకం చేస్తున్నారు. అట్లాగే ఈ వారం 3వ తేదీన కోనసీమ వార్షికోత్సవాన్ని సిద్ధపడతా ఉన్నాం. ఆంధ్రాలో ఆ ఒక్క సహవాసమే స్త్రీల సహవాసం లేకుండా ఉంది. కట్టబడి 1 ఇయర్ అయింది. ఇప్పటిదాకా స్త్రీల సహవాసాన్ని కట్టుకోలేకపోయారు. 3వ తేదీ ట్రైనింగ్ ప్రోగ్రామ్, 4వ తేదీ వార్షికోత్సవం అనుకుంటా ఉన్నాం. ఇవాళ తప్పకుండా కోనసీమ వరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు బాధ్యత తీసుకుని కోనసీమతో మాట్లాడి ఎట్లా స్త్రీల సహవాసాన్ని కట్టుకోవాలో గైడ్ చేయగలిగితే వాళ్ళు కూడా బలపడతారు. ఇవి ప్రాముఖ్యమైన అంశాలు. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. పరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమ కలిగినవా, సర్వాధికారి అయిన ప్రభు, ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కార్యాలు ఆశ్చర్యమైనవి, గంభీరమైనవి, స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. రాత్రి ఎన్టీఆర్ కిట్ సహవాసాన్ని మీరు కట్టారు, 6 చిన్నపిల్లల సహవాసాన్ని కట్టారు. మరి 6 చిన్నపిల్లల సహవాసాలని రోజు నడిపించడానికి నమ్మకమైన పనివారు, పిల్లల కొరకు భారం కలిగిన టీచర్లు కావాలి. బాధ్యత తీసుకున్న కోఆర్డినేటర్స్ బట్టి మీకు వందనాలు. మరి మే 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు చిన్నపిల్లల పరిచయ కొరకైనా టీచర్లకి శిక్షణ తరగతులు ఆన్లైన్ ఏర్పాటు చేయడానికి కూడా ద్వారాలు తెరిచారు. సహాయం చేయండి. సుమారు 10 చిన్నపిల్లల సహవాసాలని చాలా త్వరగా మీరు కడుతున్నారు. మీ ప్రేమకై మీకు వందనాలు. తీసుకున్న ప్రియుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఆయన మరి కట్టుబడ్డ సహవాసాన్ని బలపరచడానికి కావలసిన జీవులను అనుగ్రహించే దేవుడు అని కూడా నమ్మి స్తుతిస్తూ మీ జోక్యానికి నాయన మీ సహాయం కొరకు బ్రతిమాలుకుంటూ యవనస్తుల మధ్య మీ కార్యాలు జరిగిస్తున్నారు. స్తోత్రాలు. 11 బ్యాచ్ లో మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యాలకి మీకు ఉన్నారు. 11 బ్యాచ్ స్త్రీల సహవాసాలు కూడా కట్టుబడి వారు బ్యాచ్ లో 16,000 మందిలో సుమారు 1,000 మంది విశ్వాసులు ఉన్నారు. అవి మంది కొరకు అంగులార్చే కృప వర్తాయమని, వారి టార్గెట్స్ ఈ సంవత్సరం రీచ్ అవడానికి కూడా సహాయం చేయమని మా ప్రియులు కొరకు వేడుకుంటూ ఉన్నాం. 4వ తేదీ జ్ఞాపకం చేసుకోండి, కోనసీమ స్త్రీల సహవాసం కూడా లేకుండా బలహీనంగా ఉంది, భారత వెళ్తా ఉన్నాం, వారిని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభు ఈ రాత్రి స్టార్ట్ అవుతా ఉన్న విజయవాడ టీచర్ సహవాసాన్ని బట్టి మీకు అందన్నారు. సహవాసాలు విస్తరిస్తూ ఉండగా మరి స్త్రీల సహవాసాన్ని ప్రార్థన బలంతో నింపండి. బలహీనుల కొరకు ప్రార్థించడానికి, వీడు భూముల కొరకు ప్రార్థించడానికి స్త్రీల సహవాసాలన్నింటినీ 56 సహవాసాలని దయతో బలపరచమని వేడుకోండి. ఆయన ప్రాముఖ్యంగా ఈ సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన అన్ని స్త్రీల సహవాసాలను మీరు బలపరచమని వేడుకుంటూ ఆయన మీ సన్నిధిని సమృద్ధిగా దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రామనంద పిల్లరా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం పరిశుద్ధాత్మ దేవుని గురించిన వాగ్దానాన్ని సంవత్సరం పొందుతున్నాం కాబట్టి నేను మీతోటి పరిశుద్ధాత్మ దేవుని గురించిన వాగ్దానాలు కొన్ని విషయాలు కొన్ని ఈ సందర్భాంశ ధ్యానం చేయడం ద్వారా ప్రధానంగా మీరు ఆత్మ దేవునిలోకి రావాలని, ఆ విజ్ఞాపనాత్మతో మొరపెట్టాలని, ఎస్ఎఫ్జే పరిచర్య విస్తరణలో మీ పాత్ర కీలకమైనది, దానికి పట్టుదలతో ప్రార్థన చేయడానికి, మురుగులతో ప్రార్థన చేయడానికి, అన్ని విషయాల కొరకు ప్రార్థన చేయడానికి ఓర్పు ఉంది. అట్లాగే ఆత్మదేవుని యొక్క నింపుదల, స్త్రీల సహవాసాలకు ఉండాలన్న ఆశ, ఆ వాగ్దానం నెరవేర్పు మనం చూడాలి. దాని గురించి సత్యాలు ధ్యానం చేయటం, గురించి ప్రార్థన చేయటం గ్రహంతో ముందు కొనసాగుతా ఉన్నాను. మీరు ఎరుగుదురు, మనం కరిస్మాటిక్ టీచింగ్ లో లేవు. అంటే స్వస్థతలు అద్భుతాలు వాటి కొరకు బోధించి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం, స్వస్థతలు అద్భుతాలు భాషల మీద మన కాన్సన్ట్రేషన్ కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది సంఘం ద్వారా చేస్తాడు, అది మన ద్వారా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది మనకు అర్థం కావడం చాలా ప్రాముఖ్యమైన మాట. యేసుక్రీస్తు ప్రభు జననం బాగా అర్థమైంది. ఎంత బాగా అర్థమైందంటే ప్రవచనాలు అర్థమయ్యాయి, ప్రవచనాల నెరవేర్పు ఆయన రాకడం అర్థమైంది. దాన్ని క్రిస్మస్ పండుగ కూడా బైబిల్లో లేకపోయినా చేస్తా ఉన్నారు. ఆయన మరణం అర్థమైంది, గుడ్ ఫ్రైడేగా చేస్తున్నారు. ఆయన పునరుద్ధానం అర్థమైంది, దాన్ని ఈగా కూడా మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు జననం, మరణం ఎంత ప్రత్యేకమైనదో, పునరుద్ధానం ఎంత ప్రత్యేకం, అలాగే పరిశుద్ధ దేవుని గురించిన ఆయన రాకడ గురించిన ప్రవచనాలు, పరిశుద్ధ లేఖనాల్లో మనకి ఆశిస్తూ చాలా వాక్యాలు రాయబడ్డాయి. అందులో మనం కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మాయని పేరు పెడతారు అని యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం మనం పోల్చుకోగలుగుతున్నాం. ఆ కన్యక మరియ, బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు జననం గురించిన ప్రవచనము అని పోల్చుకోగలుగుతున్నాం. యోవేలు గ్రంథంలో రాయబడ్డ ఈ ప్రవచనం అలాంటి ప్రవచనమే, ఆయన రాకడం తెలియజేసే ప్రవచనం. ఆయన వస్తే ఏం జరుగుతుందో, యేసుక్రీస్తు ప్రభు రావడం ద్వారా ఏం జరుగుతుందో రాయబడ్డ ప్రవచనాలు కొంత తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు రాకడ రెండు సంభవాలు, ఒకటి మొదటి రాకడ, రెండు రెండవ రాకడ. మిలీనియం కొరకు, యేసుక్రీస్తు ప్రభు పరిపాలన కొరకు, లేకపోతే సువర్ణ యుగము కొరకు రాయబడ్డ మాటలు రెండవ రాకడకు సంబంధించిన మాటలు. కానీ మొదటి రాకడలో రెండవ రాకడ గుర్చిన సంభవాలు జరగాలని వాళ్ళు ఆశించారు యూదులు. కాబట్టి ఈయన మెసేజ్ కాదనుకున్నారు, స్వీకరించారు. తర్వాత ఈయన అన్న విషయం అర్థమైన వాళ్ళు సంఘం అయ్యారు. అర్థం చేసుకుని వాళ్ళు ఇంకా మెసీయ కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిపాలన ఎలా ఉంటుందో రాయబడిన మాటలు ఉన్నాయని, అలాగే పరిశుద్ధాత్మ దేవుని రాకడ గురించిన వచనాలు ఏవల గ్రంథం 2:28 తర్వాత, నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఇది ప్రవచనం. ఆయన వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వస్తాడు. ఈ మాట ఎంత ఆశ పుట్టించిన మాట అంటే, ఇదేదో ప్రవక్తలకు పరిమితమైన వాగ్దానం కాదు, సేవకులకు పరిమితమైన వాగ్దానం కాదు, అందరికీ అందుబాటులో ఉన్న వాగ్దానం. యేసుక్రీస్తు ప్రభు రాకడ, మొదటి రాకడ, అది బెత్లెహేం పురానికే పరిమితమైంది, యెరూషలేముకే పరిమితమైంది, ఇశ్రాయేలు ప్రజలకి పరిమితమైంది. కానీ అదే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని కోసం మాట్లాడుతూ ఆయన అందరికీ అందరిలోనూ ఉంటాడు, అందరికి అందుబాటులో ఉంటాడని చెప్పి ఆత్మదేవుని గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడే మాట. రెండో యేసుక్రీస్తు రాకడని అందరూ చూస్తారు, ఆకాశం కనుంది, ఆ చివరికి ఎట్లా ప్రత్యక్షం అవుతుందో ఆయన రాకడ అలాగే ఉంటుంది, అందరూ చూస్తారు, అందరికీ కనబడతాడు. మొదటి రాకడ అలా జరగల, మొదటి రాకడ అలా జరగల, ఆయన పరిమితం అయిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గురించిన, రెండో రాకడ గురించిన ప్రవచనాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. నేను ఆత్మదేవుని గురించిన ప్రవచనాలు అర్థం కావడానికి యేసుక్రీస్తు ప్రభుని గురించిన ప్రవచనాలు ఎలా ఉన్నాయో కొన్ని మాటలు చూపించడానికి కూడా ఆశపడతా ఉన్నాను. చూద్దాం, యెషయా గ్రంథం ఏడవ అధ్యాయము 14 మనం ఎరిగిన మాటే, ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యకి గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇమ్మానుయేలు అన్న మాటకి దేవుడు మనకు తోడు. ఎందుకంటే ఎట్లా నెరవేరింది, దేవుడు మనకు తోడుగా ఎట్లా ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుడు మనకు తోడుగా ఉంటే ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడుదల పొందినట్లుగానే మరి రోమా ప్రభుత్వం బానిసత్వం నుంచి విడుదల పొందలు కదా అన్నది వాళ్ళ అభిప్రాయం. కింద రాయబడ్డ వాక్యం కూడా అలాగే ఆశ పుట్టించేవిగా ఉంటాయి. 9 యెషయా గ్రంథం 9:6 ఎలా అనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు. ఇది మొదలుకుని మితి లేకుండా తనకు వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావేది సింహాసనం రాజమునియమును న్యాయం వల్ల నీతి వల్ల రాజ్యము స్థిరపరచుటకు అతని సింహాసనాసీనుడే రాజ్య పరిపాలన చేయును, సైనికుడికి అధిపతిగా యెహోవా ఆసక్తి కలిగి నిన్ను నెరవేర్చును. గంభీరమైన ప్రవచనం, ఎంత గంభీరమైన ప్రవచనం, సర్వకాలము దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తాడు అనగానే పొలిటికల్ పవర్ మా చేతికి వస్తుంది. ఒకనాడు ఇజ్రాయేల్ జాతి ఎట్లాగైతే పై చేయి చలాయించారో అట్లా చలాయిస్తారు. ఆయన భుజం మీద రాజ్యభారము, ఆయన ఆశ్చర్యకరుడు, వింతైన రీతిలో పరిపాలన చేస్తాడు, వింతైన రీతిలో పోగొట్టుకుని వైభవాన్ని తిరిగి ఇచ్చేస్తాడని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు. ఇది రెండవ రాకడ గురించిన ప్రవచనం. రాజ్యపాలన యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో చూస్తాం. మొదటి రాకలో రాజ్య స్థాపన కొరకు వచ్చాడు. రాజ్య స్థాపన చేయడానికి విమోచన క్రయధనముగా తాను ఇవ్వాల్సి వచ్చింది, సిలువెక్కాల్సి వచ్చింది, దాసుడుగా వచ్చాడు, గుర్రం మీద కాకుండా గర్ధభం మీద వచ్చాడు, సమాధానానికి అధిపతిగా వచ్చాడు. ఇవి యేసుక్రీస్తు ప్రభుని గురించిన ప్రవచనాలు, వాటి నెరవేర్పు ఈ రోజు మనకు బాగా అర్థమైంది. కానీ అంతే ప్యారలల్ గా దేవుడు లోక రక్షణ కార్యంలో భాగంగా ఆత్మదేవుని కొరకు రాయించిన ప్రవచనాలు మనకి అర్థం కావాలి. ఆత్మదేవుని గురించి రాయబడ్డ ప్రవచనాలు మనకు అర్థం కావాలి. అందులో చాలా కీలకమైన మాటలు మనం ఇదే యెషయాలో చదువుతాం. ఆయన మాట్లాడుతున్నాడు, నేను దప్పిగల వారి మీద నీళ్ళను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములో కుమరించును, నీ సంత మీద నాశనం కుమరించదు, నీ భూమి ఆశీర్వించదు, ఎదుగుదురు. అంత ఆశ్చర్యకరమైన వాగ్దానం, నా ఆత్మను కుమరిస్తాను, ఆశీర్వదిస్తాను, ఎదుగుతారు, ఫలిస్తారు అన్న మాటలో యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయంలో కూడా మనం చదవాలి. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. 32వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదాం. 14వ వచనం నుంచి కలిసి ఉంది. నగరి విడవబడును, జన సమూహము గల పట్టణం విడవబడును, కొండయు కాపర్ల గోపురమును ఎలకాలము గుహలుగా ఉండును, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగా మందులమయ్య భూమిగా ఉండును. తర్వాత మాట, ఆ ఎండిన జీవితాల్లోకి, ఎండిన స్థితిలోకి ఆత్మ ద్వారా ఆయన చేయాలనుకుంటున్న కార్యాలు, అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును, అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానం కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్రము కలుగును, అప్పుడు నా జనులు విశ్రమ స్థలము నందును, ఆశ్రయ స్థలము ఎందును, సుఖకరమైన నివాసములందును నివసించెదరు. దీన్ని నెరవేర్పు కొత్త నిబంధన గ్రంథంలో ఆత్మదేవుని గురించిన వాగ్దానముగా మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలిగిన మాట, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని, నీతి పరిశుద్ధాత్మీయందలి ఆనందం, నీతి సమాధానం పరిశుద్ధాత్మీయందలి ఆనందం. ప్రవచన గ్రంథంలో రిస్టరేషన్ కొరకు, పునరుజ్జీవం కొరకు, పునరుద్ధరణ కొరకు, చెరలోకి వెళ్ళిపోయిన వారి విడుదల కొరకు, ఎండి భూమి తిరిగి అన్యముగా మారడం కొరకు, నిండిపోయిన జీవితాలు మళ్ళా ఫలించడం కొరకు ఏ వాగ్దానైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు ఆత్మదేవుని గురించి వాగ్దానాలుగా, ఆయన ఆత్మ ద్వారా చేయబోతున్న కార్యాలుగా మాట్లాడారు. అవి పరిశుద్ధ లక్షణాల్లో మనకు అర్థం కావాలి. కావున యేసుక్రీస్తు ప్రభు అన్న మాట, నాకు ఈ మాట, నేను పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా నెగ్లెక్ట్ చేయబడ్డాడు, ఆత్మదేవుని గురించి అవగాహన లేదు, ఆత్మదేవుని గురించిన అపార్థాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఆత్మదేవుడిని సరిగ్గా మనం అర్థం చేసుకోకే సంఘాలు నులివెచ్చిన స్థితిలో దిగజారిపోతా ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియ సంఘమా, నేను మీకు జ్ఞాపకం చేసే మాట, ఈ రైట్ అండర్స్టాండింగ్ ఉంటే ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నామో అన్నిటికీ పరిష్కారం ఆత్మదేవుడు మన కొరకు, ప్రభు వాగ్దానం చేయడం దగ్గర మనం సంపాదించుకోగలుగుతున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నేను మీతో సత్యం చెబుతున్నాను, నేను వెళ్లిపోవటం వలన మీకు ప్రయోజనం, వెళ్తే ప్రయోజనం, ఉంటే ప్రయోజనం అని మనం అనుకుంటున్నాం. ఏ వెళ్ళిపోతే ప్రయోజనం అట, ఏంటి ఆ ప్రయోజనం? నేను వెళ్ళని ఎడల ఆధనకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్లిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. 13వ వచనం అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించును. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన నేను ఆయన రావడం మీకు ప్రయోజనం, ఆయన రావడం ప్రయోజనం, మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. 14వ అధ్యాయం ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నేను తండ్రి వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆధనకర్తగా సత్య స్వరూపమైన ఆత్మను మీకు అనుగ్రహించిన మాట మీద మనసు పెట్టాలి. ఎల్లప్పుడు ఉండు దేవుడు, ఇమ్మానుయేల దేవుడు, దేవుడు మనకు తోడు. ఆ మాట బాగా అర్థమైంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయారు, యేసుక్రీస్తు ప్రభు మన ప్రార్థన వింటున్నారు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు, ఓకే. కానీ అదే యేసుక్రీస్తు ప్రభు అనాథలుగా మిమ్మల్ని విడువను,
ఆదరణకర్తను మీ వద్దకు పంపుతాను, ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు కృపావరాలు ఇస్తాడు, మీ జీవితాన్ని ఫలవంతంగా మారుస్తాడు, ఆత్మఫలాలు మీకు ఇస్తాడని చెప్పి వాగ్దానం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో మనకి పౌరంలాగే కనబడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో నిరాకారంగా ఉన్న ఆత్మగానే కనబడుతున్నాడు. కానీ దేవుడిగా, సర్వశక్తి కలిగిన దేవుడిగా మనకి ఆయన ఎందుకు చూడలేకపోతున్నాం? అది సరైన దృక్పథం కాదు. అలాంటి దృక్పథంతో పరిశుద్ధాత్మ దేవుణ్ణి సరైన దృక్పథంతో చూడలేకపోతే నిజంగా మనం ఆయన మీద ఆనుకోము, ఆయన కోసం ఆశపడము, ఆయన నడిపింపును కోరుకోము, ఆయన సహాయం కోరుకోము, నష్టపోతాము. మన రెడీగా ఉన్న హెల్ప్ ఆత్మదేవుడు. నేను ఆత్మదేవుని గుర్చిన టాపిక్ కాబట్టి ఎక్కువగా ఆయన గురించి ప్రస్తావిస్తాను. కాబట్టి ఈ ఎస్ఎఫ్జే పరిచర్య, లేకపోతే మహేశయ్య గారు ఈయన పెందుకోస్తులతో కలిసిపోయాడు అన్న భావనలోకి మీకు రాకూడదు. కాబట్టి నేనేమి బయట బుక్స్ తీసుకొచ్చి మీకేం టీచ్ చేయట్లేదు. బైబిల్లో ఉన్న వాగ్దానాలు, ఆది నుంచి ఉన్న యేసును గురించిన వాగ్దానాలు ఎట్లాగ అర్థమయ్యాయో, యేసుక్రీస్తు ప్రభు జీవితం ఎట్లాగా అర్థమైందో, పరిశుద్ధాత్మ దేవుడి గురించిన వాగ్దానాలు అర్థం కావాలి, పరిశుద్ధాత్మ దేవుని జీవితం కూడా మనకు అర్థం కావాలి, ఆయన సహాయం మనకి ఎంత కీలకమైందో అర్థం కావాలి. వాటిని మీకు జ్ఞాపకం చేయడానికి నేను తాపత్రయపడుతూ ఈ లేఖనాలను మీ గమనానికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం, 2వ వచనం చదివితే, 11వ అధ్యాయం మొదటి వచనంలో, యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇది యేసుక్రీస్తు ప్రభు కోసం. 2వ వచనం చూడండి, యేసుక్రీస్తు ప్రభు నరమాత్రుడిగా వస్తాడు, యెషయి గర్భంలోంచి వస్తాడు, దావీదు వంశంలోంచి వస్తాడు, నీలాగే నాలాగే కాళ్ళు చేతులు ముక్కు ముఖం కలిగి వస్తాడు, స్పెషాలిటీ ఏముండదు. మరి ఏంటి స్పెషాలిటీ? 2వ వచనం, యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమవు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమవు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఆయన సాధారణమైన వాడే, ఆయన సాధారణమైన వాడే, ఆయన మీద ఉన్న ఆత్మ సాధారణమైన వాడు కాడు. ఆయన దైవాత్మను పొందుకుంటాడు, దైవాత్మ ఆయన మీద ఉండడాన్ని బట్టి ఆయన జీవితం సాధారణంగా ఉండదు, అసాధారణంగా ఉంటుంది. మానవ మాత్రుడే కానీ దైవత్వాన్ని దైవత్వాన్ని ప్రదర్శించగలడు. కారణం ఆయన మీద నిలిచే ఆత్మ. అందుకే యేసుక్రీస్తు ప్రభు మానిఫెస్టేషన్ కొత్త నిబంధన గ్రంథంలో ఎట్లా చూస్తాం, ఈ బాప్తిస్మిచ్చి యోహాన్ మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది ఏంటంటే ఆయన మీద ఆత్మ వచ్చి నిలుస్తాడు అని నాకు చెప్పాడు. ఆయన మీద ఆత్మ వచ్చి నిలవటం నేను చూశాను, కాబట్టి ఈయనే ఆయనను సాక్ష్యం ఇస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువుని కొత్త నిబంధన గ్రంథంలో దైవత్వాన్ని ఎక్కడైనా చూడాలనుకున్నప్పుడు ఆత్మదేవుడు ఆయనలో ఉన్నాడు. ఈవెన్ యేసుక్రీస్తు మనం తర్వాత ధ్యానాల్లో చూస్తాం యేసుక్రీస్తు ప్రభు చనిపోతే ఆ సమాధి గోతిలోంచి తిరిగి లేపిన వాడు కూడా పరిశుద్ధాత్ముడే. యేసుక్రీస్తు ప్రభుని కన్యక గర్భంలో నిర్మించిన వాడు కూడా పరిశుద్ధాత్ముడే. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలకు కారణం కూడా పరిశుద్ధాత్ముడే. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు తనంతట తాను ఏమీ చేయడంటే మళ్ళా వచ్చాడు, అన్ని విషయాలు మళ్ళా వచ్చాడు. శరీరధారిగా రావడానికి ముందు యేసుక్రీస్తు ప్రభు దైవత్వం వేరు, ఆయన పునరుద్ధానుడైన తర్వాత దైవత్వం వేరు, మానవుడిగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్స్పీరియన్స్ చేసిన దైవత్వం సంపూర్ణంగా ఆత్మదేవుని సహాయం మాత్రమే. నా పాయింట్ ఏంటంటే ఆ ఆత్మదేవుడే యేసయ్యకు మాత్రమే కాదు నీకు నాకు అందుబాటులో ఉన్నాడు, యేసయ్యకు మాత్రమే కాదు నీకు నాకు అనుగ్రహించబడ్డాడు. యేసయ్య జీవితంలోనే కాదు నీ నా జీవితంలో కూడా ఆత్మదేవుడు అలాగే పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక మాట నన్ను ఉక్కిరి బిక్కిరి చేసే మాట, మిమ్మల్ని పురుకొల్పడం కొరకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 11వ వచనం, మృతుల్లో నుండి యేసును లేపిన వాణి ఆత్మ. ఆయన గర్భంలో నిర్మించడానికి ఆత్మదేవుడు కార్యం చేయాల్సి వచ్చింది. చనిపోయిన యేసును తిరిగి లేపడానికి ఆత్మదేవుడే పనిచేశాడు. ఆ మాట మన కోసం రాయబడిన మాట 11 వచనం, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. స్తోత్రం. ఆయనకి అందుబాటులో ఉన్న ఆత్మదేవుడు, ఆయన జీవితంలో కార్యాలు చేసిన ఆత్మదేవుడు, సగటు విశ్వాస జీవితంలో కార్యాలు చేయడానికి ఆత్మదేవుడు ఇష్టపడుతున్నాడు. నాకు నీ ముఖం నచ్చలేదు, నేను నీ జీవితంలో అంటాల, మనం ఆయన్ని పట్టించుకోవట్లేదు, ఆయన పొందును కోరుకోవట్లేదు, ఆయన మెల్లని స్వరాన్ని వినటం లేదు, ఆయన నడిపింపును మనం కోరుకోవట్లేదు, మనం నిర్లక్ష్యం చేస్తూ దుఃఖపడుతున్నాం. గాని ఆయన మాత్రం మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయన వాగ్దానం, మన మూల వాక్యం, మన మూల వాక్యం యోబేలు గ్రంథం 2:28 ఆ వాగ్దానం, ఆ వాక్యం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, అంత్యదినాల్లో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింతును అన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు కన్యకి గర్భవతి కుమారుడు జన్మిస్తుంది అన్న మాట నెరవేర్పు మనకు అర్థమైంది. మరి ఈ వాక్యం యొక్క నెరవేర్పు ఎక్కడుంది? చాలా స్పష్టంగా బైబిల్ చెప్పే మాట, పెంటెకొస్తు దినం. అపొస్తలుల కార్యాల గ్రంథం 2:10 ఆయన కుమ్మరింపబడ్డాడు. మేడగదిలో వారు ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళ మీదకి వచ్చి వాలాడు. ఆ వాగ్దానం నెరవేర్పును మనం చూస్తున్నాం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! నాకు అనిపిస్తుంది మనం తప్పు చేసి, మనం ఆయనకి రోషం పుట్టించి, మనం ఏదైనా చోట్లోంచి నెట్టివేయబడ్డప్పుడు నేను అనుకుంటాను, అమ్మకో నాన్నకో కోపం వచ్చి పోరా ఇంట్లోంచి బయటకు అన్నారనుకో, వాడు ఏం చేస్తారు? ఇంట్లోకి పోయి బయటకు పోకుండా ఇంట్లోకి పోయి తలపేసుకుని ఏడుస్తారు, నన్ను పొమ్మన్నారు, తప్పు చేశాను, అంత బాధ పెట్టానని చెప్పి. ఒక గంట 2 గంటలు పోయిన తర్వాత మనమే మళ్ళీ తలుపు తీసి రా భోజనం చేయంటాం. పొమ్మన్నావు కదా, ఎక్కుపోకుండా లోపల ఉన్నావు అని అనలేం కదా, పోను అన్నావు. తర్వాత మనమే మళ్ళా ఆదరిస్తాం. కానీ ఆదామవుల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆయన పో బయటకు అన్నాడు. బయటకు అన్నమే కాదు, మెడబెట్టుకుని బయటకు ఏం చేశాడు, లోపల కాళ్ళు ఎక్కొడతాను అన్నట్టు గాని ఆ కెరూబులను దేవదూతని అడ్డుగా పెట్టాడు. నేను అనుకుంటాను చాలా సార్లు, ఆగొచ్చు కదా, అక్కడే నిలవచ్చు కదా, ఆ రాత్రు ఆ పగలు అక్కడే నిలబడి పశ్చాత్తాపడచ్చు కదా. అబ్బే చాలా సార్లు అమానాన కంట్రోల్ లో ఉండడానికి ఇష్టపడని పిల్లలు, స్వేచ్ఛను కోరుకునే పిల్లలు ఒకసారి ఇంట్లోంచి పారిపోయి వస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మా సుఖాలకు అమ్మా నాన్న అడ్డు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి ఇక మమ్మల్ని వాళ్ళు ఏ విధంగా పెత్తనం చేయడానికి ఒక హక్కు లేదు, నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా జీవించవచ్చు అనుకుంటారు. రెండు గడిచిన తర్వాత తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, తలదాచుకోవడానికి ఇల్లు ఏం ఉండదు కదా. అప్పుడు అర్థమవుతుంది అమ్మా నాన్న విలువ ఏంటో, వీళ్ళు చేసిన తప్పు ఏంటో. ఆదామవ్వలు బయటకు వచ్చేసారు. నేను అనుకుంటాను మళ్ళా వెతికారా, మళ్ళా ఏదేని కోసం ఆరాటపడ్డారా, మళ్ళా దేవుని కోసం ఆరాటపడ్డారా అంటే అది నాకు అనిపించలేదు. నాకేం కనిపించింది అంటే, దేవుడు పరలోకం భూమి మీదకి ఆత్మ యేసుక్రీస్తు ప్రభుని పంపించాడు, పరలోకం నుంచి మళ్ళా భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. దేవుడే మళ్ళా వెతుక్కుంటూ పంపించాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుషు కుమారుని పంపించాడు, నశించిపోతున్న మానవాళిని ఎండిపోయిన జీవితాన చిగురించడానికి పరిశుద్ధాత్మ దేవుని కుమరించాడు. దట్ ఇస్ ద లవ్ గాడ్ అండ్ ప్రేమ. నేనేమంటానంటే మన ఐడెంటిటీ, విఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలు. ఇప్పుడు మనం జైల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతారా, ఎడారిలో ఉన్నట్టుగా ఫీల్ అవుతారా, పరాయి దేశంలో ఉన్నట్టు ఫీల్ అవుతారా, ఎలా ఫీల్ అవుతున్నారో, మీ కండిషన్ ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ మనం పరదేశులు, యాత్రికులు, వంచబడ్డవారము, మనం శాపగ్రస్తులము, దూరమైపోయిన వాళ్ళు. రోడ్డు మీద అమ్మా నాన్న లేని అనాథలు ఎట్లా ఉంటారు? మన బ్రతుకు అదే, అనాథ బ్రతుకు. అయినా అనాథలు వదిలిపెట్టకుండా ఏదో అమ్మా నాన్నని, ఫ్యామిలీని, సొసైటీని ఇచ్చాడు, అయినా సరే అనాథలమే.
అనాథను ఎవరు ఎవరు అన్నిటికీ పరిష్కారం చూపించలేదు. మన బరువు మనమే మొయ్యాలి, మన బాధలు మనమే పడాలి. ఒంటరి ప్రయాణం, ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళాలి. ఈ అనాథ బ్రతుక్కి ఈ ఐడెంటిటీ, యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ డాక్టర్ ఆఫ్ గాడ్ అన్నది అర్థమైతే ఎలా ఉంటుందంటే, అన్ని సమస్యలకు పరిష్కారం, అన్ని బాధలకు పరిష్కారం, ప్రతి దుఃఖానికి విరుగుడు, తాగుబోతు భర్త, మాట విన్న పిల్ల, లేకపోతే మరణకరమైన రోగమా. నిన్న మొన్న ఒక ఆవిడతో మాట్లాడుతున్నాడు, ఓ ఏడుస్తా ఉంటే దాని ఏమంటారు, కట్టలు దించుకున్న దుఃఖం అన్నమాట. కట్టలు దించుకున్న దుఃఖం మామూలుగా ఆడవడం ఉందా, బాగా బాగా ఏడ్చి ఏం చేస్తావు, అలసిపోతావు, గొంతుపోతుంది, ఏడవడానికి కన్నీళ్ళు కూడా ఉండవు. ఏడవడం పరిష్కారం కాదు. అసలు నువ్వెవరు అర్థం చేసుకో, నీ పుట్టుకేంటో అర్థం చేసుకో, చేసిన దేవుడు నీ కోసం ఏం మాట్లాడినా అర్థం చేసుకో, ఏం మాట్లాడినా అర్థం చేసుకో. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో 139వ కీర్తన 16వ వచనం చదివితే, గర్భంలో పిండమ్మగా ఉండగానే నేను నిన్ను చూశాను, నీ అవయవాలు రూపించబడుతున్నప్పుడు అవన్నీ గ్రంథంలో రాసుకున్నాను, నీ తల వెంట్రుకలన్నీ నేను లెక్క పెట్టాను, నీ ఎముకలన్నీ నేను లెక్క పెట్టాను, నీ బ్రతుకు దినాలన్నీ నేను లెక్క పెట్టాను, నీకోసం నేను చాలా ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాను. ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. మనకేమైనా మనోనేత్ర వెలిగించబడి ఈ లోక వ్యాపకాలు, మనుషుల మీద ఉన్న ప్రేమలు, ఈ బంధాలు, వాటిని గొప్పగా ఎంచుకోక అన్నిటినీ మనం బిగ్ పిక్చర్లో పరలోకం దృక్పథంలో, నేనెవరు, నా తండ్రి ఎవరు, నా పుట్టు పూర్వాలు ఏంటి, మధ్యలో ఈ మనుషులు ఎవరు, మనుషులు ఎందుకని, నేను ఆడపిల్లకి ఎందుకు పుట్టాను, అబ్బాయికి ఎందుకు పుట్టలేదు, అన్ని ప్రశ్నలకు సమాధానం అదే. యువర్ ట్రూ ఐడెంటిటీ ఇన్ గాడ్, నాట్ ఇన్ యువర్ ప్రొఫెషన్, నాట్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మేబీ ఈరోజు ఏమైనా సిఏ గారి భార్యవైతే కావచ్చు గాక, ఎస్ఐ గారి భార్యవైతే కావచ్చు గాక, పోలీసుడు పిల్లనవైతే కావచ్చు గాక. ఇవన్నీ టెంపరీ, అన్ని రిటైర్డ్ అయిపోతారు, అందరు మధ్యలో వెళ్ళిపోతారు, ఏది నిలిచేది కాదు. నేను చాలాసార్లు భయపడేది సిస్టర్స్ విషయంలో, నా భయం ఏంటంటే ఆడపిల్లల్ని బాగా చూసుకోవాలి అన్న దాంతో, వదిలేమ్మా అన్ని పని నేనే చేసుకుంటానులే అని ఒకప్పుడు నాన్న అన్నాడు, వదిలేమ్మా అన్ని పని నేనే చేసుకుంటానులే అని చెప్పి భర్త అన్నాడు. ఇక మహారాణి కాలు కింద పెట్టే పని లేదుగా, నాకేం కావాలి మా నాన్న ఉన్నాడు, నాకేం కావాలి మా ఆయన ఉన్నాడు, చెప్పనా, మీ నాన్న మధ్యలో పోతాడు, మీ ఆయన కంటే ముందు నువ్వే పోతావు, వీళ్ళిద్దరు శాశ్వతం కాదు. నీకేం అర్థమవగలంటే మా నాయన ఈయన కాదు, పరలోకపు నాయన ఉన్నాడు, ఆయన ఎప్పుడూ ప్రేమిస్తున్నాను, నన్ను నేనే ఆయన కోసం అర్థం చేసుకోకుండా జీవిస్తున్నాను అని అర్థమైతే 24 గంటలు భర్త పక్కన ఉండాలి, లేకపోతే పెళ్లి కావడం ముందు ఎప్పుడూ మా నాన్నతో ఉండాలి, మా అమ్మతో ఉండాలన్న ఆ మనసు నా దేవునితో ఉండాలి. ఎంత విచిత్రంగా ఉంటుందో అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడం ఏంటి యేసుక్రీస్తు ప్రభు, అక్కడి నుంచి ఇక్కడ దాకా పరిశుద్ధాత్మ దేవుడు రావడం ఏంటి ఆశ్చర్యం. 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మదేవుడు భూమి మీదకి వస్తే, 2000 సంవత్సరాలుగా భూమి మీదే ఉన్నాడు, పరలోకానికి వెళ్ళాలనుకోవట్లేదు. నేను అనుకుంటాను ఈ పాపిస్టు లోకంలో ఎట్లా ఉంటాడు ఈయన, ఈ మనుషులు చేస్తున్న పాపాలని ఎట్లా చూస్తాడు ఈయన. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు సమాజం దగ్గర దేవుని మందస్సు ఉంది. దేవుని మందస్సాన్ని మనం ఎలా చూస్తామంటే, దేవుని మందస్సం కొండల మీద లేదు, దేవుని మందస్సం సమాజం మధ్య ఉంది. ఇందుకే కొండల మీద ప్రశాంతంగా ఉంటది కదా. నేను ఒకప్పుడు ప్రారంభ దినాలు, నాకు తొలి దినాలు ఎలా అనుకునేవాడిని, అసలు ఈ మనుషులు లేని లోకంలో ప్రశాంతంగా ఉండి ఎంత బాగుంటది, పోలీస్ స్టేషన్ లో అన్ని కేసులే, అన్ని గొడవలే, చికాకు వచ్చేసేది, ఏంటి మనుషులు, అన్ని గొడవలే, అన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్లే, అన్ని అక్రమ సంబంధాలు, చాలా చికాకు అనిపించేది. మనుషులు లేని లోకంలో ఉండాలి, మనుషులు లేని లోకంలో మనసు లేని వాళ్ళు ఉంటారు, మనుషులతో మనసున్న వాళ్ళు, అది దేవుని మనసు, దేవుని మనసు, దేవుడు మనసు ఎప్పుడు మనుషుల మధ్య దేవుడు మనసు ఎప్పుడు మనసులో మధ్య ప్రేమ ఉంది కదా, ఆ లింక్ ఉంది కదా, ఆ లింక్ ఉంది కదా. తప్పిపోయిన కుమారుడి సందర్భంలో దాన్నే చూస్తాం, వాడు పరుగు తీశాడు, వాడి కోసం ఎదురు చూడడం ఏంటి, వాడు తిరిగి వచ్చాడు, వాడిని ఎట్లా చేర్చుకుంటాము. అవును, ప్రేమ లేకపోతే అలాగే కనబడుతుంది, ప్రేమ ఉంటే ఇంకేం కనబడదు. తిరిగి వచ్చాడు చాలు, తిరిగి వచ్చాడు చాలు, బతికి వచ్చాడు చాలు. ఆత్మదేవునికి మనుషుల పట్ల ఎంత ప్రేమ ఉందో, యేసుక్రీస్తు ప్రభువుని ఆ ప్రేమను చూస్తాం. తన ప్రాణం పెట్టివాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. యేసయ్య ప్రాణం పెట్టాడు చెప్పన, పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాలుగా మన మధ్య ఉన్నాడు, భూమి మీదే ఉన్నాడు. మనం పట్టించుకోకపోయినా మనం ఏమన్నా ఆరాధిస్తాం ఆయన్ని, మనం ఏమైనా గుర్తిస్తాం ఆయన్ని, మనం ఏమైనా స్తుతిస్తాం ఆయన్ని. చాలాసార్లు అనిపిస్తే దుఃఖ పెడతాం అంతే, బాధపెడతాం అంతే, మాట వినం. ఆత్మదేవుడు నడిపింపు వద్దు అని మాట్లాడతాడు, అయినా చేస్తాం, చెయ్యి అంటాడు, నా కుదరదులే అంటాం. ఎంత బాధ పెడతాము, ఎంత బాధ పెడతాం. నా ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మదేవుని నడిపింపు వద్దు అన్నాడు, వద్దు, చేయమన్నాడు, చేద్దాం. ఆయన ఏం చెప్తే చేద్దాం. అన్నిసార్లు అలా చేస్తున్నావా అని చెప్పలేం కాని అన్నిసార్లు చేయడానికి ప్రయత్నం చేద్దాం. చేయలేకపోతే ప్రభువా నేను చేయలేకపోయాను, నన్ను క్షమించండి, కనీసం ఒప్పుకుందాం, కనీసం ఒప్పుకుందాం. పిల్లరా, ఈ యోవేలు గ్రంథంలో రాయబడ్డ ఈ ప్రవచనం మనకు అర్థమైతే మన దృక్పథం మారుతుంది, మన సేవా విధానం మారుతుంది. యోవేలు గ్రంథం 2:28. తరువాత నేను సర్వజనుల మీద ఆ సర్వజనుల్లో నువ్వు లేవా, నేను లేనా, ఇది ఏమైనా ఏలియాకు మాత్రమేనా, ఎలీయాకు మాత్రమేనా, ప్రవక్తలకు మాత్రమేనా? ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నీలోకి రావాలనుకుంటున్నాడు, నీలో ఉండాలనుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 అంటాడు, మీరు దేవుని ఆలయం, యూఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యూఆర్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ఆలయం, నేనెట్లా ఆలయం అయ్యాను? దైవాత్మ నీలో ఉండాలనుకుంటున్నాడు, దేవుని ఆత్మ నీలో నివసించాలనుకుంటున్నాడు. ఇది ఇంకా అర్థం కావట్లేదా అంటాడు అక్కడ. మీరు దేవుని ఆలయమే ఉన్నారు, నీవు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు, నీవు మీరెరగరా, మీరెరగరా. ఆయన పరిశుద్ధాత్ముడు, దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధతను ప్రేమిస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆయన నాలో ఉండాలి. ఊరకని అమలకి మాటలు, వాళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి, అన్ని టూ థాట్స్, అన్ని టూ వర్డ్స్, కత్తిపొట్టు మాటలు, దాన్ని ఉంటారు లింకులు పెట్టేయడం. ఊరకని సోషల్ మీడియాలో వాళ్ళకి ఏం పని ఉండదు, వాళ్ళకి వీళ్ళకి ఏదో సంబంధం ఉందంట, వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఉందంట, ఆ యూరేన్కి ఈ క్రికెట్ స్టార్కి సంబంధం ఉందంట. ఓరు ఓరు ఓరు, ఎంత భయంకరమైన థింకింగ్ ప్రాసెస్, ఎంత ఘోరంగా ఆలోచిస్తారు. పరిశుద్ధత దేవుడికి ఇష్టమైంది, ఆ పరిశుద్ధతను కోరుకోడు. పరిశుభ్రం తెలుసుగా, ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి. అది లేకపోతే ఎలా ఉంటుంది, జబ్బులు వస్తాయి. ఆత్మ జీవితంలో పరిశుద్ధంగా ఉండాలి, తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, ఊహలు పరిశుద్ధంగా ఉండాలి, మాటలు పరిశుద్ధంగా ఉండాలి. అది ఎలా వస్తుంది, ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉంటానన్నాడు, నాలో ఉంటానన్నాడు. నేనెట్లయి కాని పని చేస్తాను, నేనెట్లయి కాని పని చేస్తాను. గతంలో కర్నూలులో సీఏ గారు సెకండ్ బెటాలియన్ సహవాసం కట్టినప్పుడు అన్న, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే భర్తలు డ్యూటీకి వెళ్తే ఒకరి ఇంట్లో ఇంకొకరు దూరుతూ ఉంటారు, అట్లా అంటారు. నేను అలా అన్నాడు, నాకు ఏమనిపించింది, నేను ఇది భయంకరమా? అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు, సహవాసాలు కట్టుకున్నారు. ఈ పేరు దూర ప్రాంతాలకు వెళ్తే భార్య నిలదేరు ఉంటారు కదా, ఇంకేముంటుంది, పుత్తాలు ఆడడం, తాగడం, లేకపోతే పాపం చేయడం, ఏ జీవితం? ఏ పిఎస్పీలో గారు అందరూ అన్ని డిపార్ట్మెంట్లు అదే పరిస్థితి. అది అలవాటు అయిపోయింది. బాయ్ ఫ్రెండ్ లేకపోతే పరుగు పోద్దట, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే పరుగు పోద్దట. ఊరిని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇది ఎక్కడ కలిసిది? పరిశుద్ధంగా ఉండాలి కదా. ఎంత ఘోరంగా అయిపోయారు పిల్లలు. కానీ పరిశుద్ధతను కోరుకొని పరిశుద్ధంగా జీవించాలన్న ఆ తాపత్రయం దేవుని బిడ్డల్లో అది కలుగుతుంది. దైవాత్మ వాళ్ళు పాపను ఒప్పింపు చేస్తారు. అబద్ధం ఆడడానికి ఎంత బాధపడతాము. ఏమనుకున్నా పర్లా, చేతులు పెట్టుకుని మా తమ్ముడు తప్ప అయిపోయింది రా క్షమించు, ఎంత బాగా అడుగుతాము. కప్పుకోవటం, దాచుకోవటం, కత్తును నూరుకోవటం, లింకులు పెట్టడం, కొండెప్పు మాటలు, అమలక్కల మాటలు, ఊరకనే పనికి మాలిన మాటలు, గాలి మాటలు, ఏమి లేకపోయినా ఏదో ఊహించేసుకోవటం, ఏదో జరిగిపోతుంది అనుకోవటం. దేవుని బిడ్డలకి అది తగింది కాదు. దేవుని ఆత్మ నేను పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రాణం చూడటం. ప్రదేశుద్ధి గల వారి దేవు ధన్యులు వర్ధం చేస్తారు. ఇది నీకు అర్థమవుతుందిగా. నీలో నీ అంతరంలో నీ మనస్సాక్షి లేదు. ఈ ఏరియాలో నేను వాక్యం నన్ను గద్దిస్తుంది, ఈ ఏరియాలో వాక్యం నన్ను కార్నర్ చేస్తుంది, ఇది నాలో బలహీనతగా ఉంది అని కనిపిస్తే దయచేసి ఆయన నీలోకి రావడానికి, ఆయన నీలో ఉండడానికి, ఆయన ఎందు ఆనందించడానికి, ఆయన ఎందు ఆనందించడానికి ఒప్పో. నిన్న నా భార్య చిన్న పొరపాటు చేసింది. నేను పైనుంచి కింద దాకా చూసి కరెక్టేనా అన్నాను. ఏమైందో తెలీదు. వెంటనే దిద్దుబాటు చేసుకొని సారి అని చెప్పి తను దిద్దుబాటులోకి వచ్చేసింది. దాన్ని ఏమంటారంటే ఒప్పుకునే మనసు, కప్పుకునే మనసు కాదు. ఒప్పుకోవటం, ఒప్పుకోవటం, దిద్దుకోవటం, నేను కరెక్ట్, నేను కరెక్ట్, నేను కరెక్ట్. సహవాసంలో నాతో పోవడం ఉండేవాడు, అరే నువ్వు చేసిన తప్పు కదరా అంటే లేదని అనేవాడు. నాకు పైన ఎందుకు దాకా చేసి నీకు బొర్ర పని చేస్తుందంటే, అంటే అన్నా మా వంశంలో తప్పులు చేస్తాం కానీ ఒప్పుకోకూడదు, అది మాకు అలవాటు లేదన్నా, కొంచెం కష్టంగా ఉంది, ఒప్పుకుంటున్నానులే అనేవాడు. ఎంత కష్టమో, ఎంత కష్టమో. ఓరకని బొంకటం, బొంకటం. ఆయన మనలో ఉండాలనుకుంటున్నాడు, మనల్ని ఆయన మందిరంగా మార్చాలనుకుంటున్నాడు, మనల్ని ఆయన సాక్షులుగా మార్చాలనుకుంటున్నాడు. ఆయన ఏ నేచర్ కలిగి ఉన్నాడో ఆ నేచర్ మనలో లేకుండా ఆయన పిల్లలకు ఎలాగవుతాం, ఆయన సంతానం ఎలాగవుతాం, ఆయన సంతోష పెట్టి మనం ఎట్లాగవుతాం. దయచేసి ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు కాబట్టి, పెంతెకొస్త దిన ముందు ఆయన రావడం జరిగిపోయింది కాబట్టి, ఆ పెంతెకొస్త దిన ముందు వచ్చేసిన దేవుడు నీలోకి రావడానికి రెడీగా ఉన్నాడు. నీలోకి రావడానికి మనం ఒప్పుకునే మనసు ఆయన ఒప్పింపజేస్తాడు, ఆయన ఒప్పింపజేస్తాడు. అది మనకు అర్థం అవ్వాలి, అది మనకు అర్థం కావాలి. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి ఈ మాటలు. ఒక మాట చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రవహించడు. ఆ మాట నీకు అర్థమైంది మాట. అందరితో సమాధానం. అసమాధాన స్థితి దేవుని బిడ్డల్లో ఉండడానికి వీలు. అందరితో సమాధానం అదేంటిది అంతే, అదంతే. నాకంటూ శత్రువులు ఎవరు ఉండకూడదు, నేను ఎవరికి శత్రువుగా ఉండకూడదు. తప్పు ఆ చేసినా, తప్పు నేను చేసిన ఒప్పుకునేది మాత్రం నేనే కావాలి. అందరితో సమాధానం. నన్ను నిందిస్తూ ఉంటారు, ఏం చెప్పినా మీరు పాజిటివ్ గా తీసుకుంటారు, మరేం చేద్దాం, నెగిటివ్ గా తీసుకుంటే ఈ సేవ ఎట్లా చేస్తాం? అందరిలో లోపాలు ఎట్లా కనబడితే, లోపాలు కనబడవు. అప్పుడు ఏదో అలా వింటారు, కానీ అలాగే అయ్యి ఉంటారులే. అది కాదులే, నువ్వేదో తప్పుగా విని ఉంటావులే, కానీ అలా ఉండదు. అందరినీ బాగానే అర్థం చేసుకుంటావు అంటే మరేం చేద్దాం?
అందరితో సమాధానంగా ఉండమన్నాడు ఆయన. ఎవరి మీద కోపం పెట్టుకునేది? కోపాలు పెట్టుకోవడానికి భూమి మీద ఉన్నాం అందరం కలిసి. ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి, ఎస్ఎఫ్జేలో నేను ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏంటంటే పెద్ద కుటుంబం అవుతుంది. పెద్ద కుటుంబం అయితే ఏమవుతుంది? గొడవలు అవుతాయి కదా, గొడవలు అవుతాయి కదా, సహజంగా గొడవలు అవుతా ఉంటే ఈ గొడవలు ఏంట్రా పరిష్కారం ఏం చేద్దామా అని ఆలోచిస్తా ఉంటే దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎందుకు ఎందుకు ఈ గొడవలు అవుతున్నాయంటే వీళ్ళకి ఆ భారం లేక, ఆ భారం లేక నేను ఇలా అంటాను, నేను ఇలా అంటాను, ఇంట్లో పనంతా నిపుణ చేయమంటే కొంచెం మీరు సహాయం చేయండి, కొంచెం పెద్ద సహాయం చేయండి అనుకో పని ఎక్కువ కదా. ఇంకేం పని లేదు, పనులు ఉన్నారు ఖాళీగా ఏమవుతుంది? ఇక ఆ వంకలు చెప్తా కూర్చుంటాం, వంకలు చెప్తూ కూర్చుంటాం. ఒక ఎకరం చేసి ఒక్కదాన్ని చెప్తాను నాకు పని లేక గొడవలు జరుగుతున్నాయి, పని లేక ఒకరి మీద మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి దేవుడు మనకి రక్షించబడలేదు. ఎంత పని ఉందో, ఎంత పని ఉందో, నేనేమంటా ఖాళీగా ఉన్నాను మాట దగ్గర ఆ దర్శనం ఆ భారం లేక ఆ చూసే దృక్పథం లేక దేవుణ్ణి అర్థం దేవుడు మనసార్థంగా నేను బాగుంటే చాలు, నలుగురు నా ఇద్దరు బాగుంటే చాలు, నా నిండు ఉంటే చాలు నాట్ మైండ్ లో నుంచి ముందు నచ్చిపోతున్నారు. ఎంతమంది నరకాన్ని జారిపోతున్నారు, ఈయన సంఘాలు ఎంత పరంగా ఎదురవుతున్నాయో, సువార్త ఎంత వేగంగా ప్రకటించాలో, సంఘాలు ఎంత వేగంగా మనం ఇంకో నెంబర్ కోసం పరిగెడతామన్నా ఊరకనే 192 ఇలా కట్టుకుని పరిగెడుతున్నాము అని చెప్తే నేను అంటున్నాను. 192 ఇట్లా వినిపించింది. ఒక మతంలో ఉండే జనాభా ఎంత? సుమారు 50 ఒక మండలం, ఒక మండలం 2 రాష్ట్రాలు, రాష్ట్రాలు కౌంట్ ఎంత? సహవాసాలు కౌంట్ ఎంత? రాష్ట్రాలు జనాభాలో ఆంధ్ర తెలంగాణలో లక్షలాది మంది క్రైస్తవులు. అందులో మనం చేస్తుంది ఎంత? ఎన్ని సంఘాలు అనుదిన బదులకు వచ్చి ఎన్ని సంఘాలు ఎంతమంది పరలోకానికి వెళ్తారు? ఈ సంఘస్థులు చాలా బాగున్నారు అని చెప్పడానికి ఎన్ని సంఘాలు ఉన్నాయి? పరిస్థితులు ఎన్ని సంఘాలు ఉన్నాయి? సెట్ అయిందమ్మా వాయిస్, వాయిస్ బ్రేక్ మెసేజ్ అంటున్నారు. నేను లైన్ మార్చుకున్నాను, రైట్ సెట్ అవుతుంది. కాబట్టి అర్థం చేసుకుందాం, అందరితో సమాధానం, అందరితో సమాధానం. తర్వాత పరిశుద్ధత, అందరితో పరిశుద్ధంగా పరిశుద్ధతను కలిగి ఉందాం, అందరితో సమాధానం కలిగి ఉండాలి అన్నది వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. దశలోనికి మొదటి పత్రిక 4:3 దశలోనిక మొదటి పత్రిక 4:3 ఆయన మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వానికి దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన తన ఘటము ఎట్లు కాపాడుకొనవలను అది ఎరుగు ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు మనలో ఉంటాడు, మనలో పనిచేస్తాడు, మన నుంచి కోరుకుంటున్నాడు. అప్పుడు యోగుల గ్రంథం 2:28 మనకి ఇవ్వబడి ఆ వాగ్దానం మీద ఏమైనా ఆశ పుట్టాలని నేను తాపత్రయంతో మాటలు జ్ఞాపకం చేస్తున్నా. మనుషులందరి మీద అంటే నీ మీద, నా మీద, అందరి మీద ఆయన ఆత్మను కుమ్మరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. మనలోకి రావడానికి ఆయన మన నుంచి కోరుకుంటుంది ప్రధానంగా పరిశుద్ధత, పరిశుద్ధత. అది నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. రెండవ మాట 28వ వచనంలో, 28వ వచనంలో, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుతారు. నన్ను ఈ మాట అడగనివ్వండి, నిజంగా మన పిల్లలు అలాగే ఉన్నారా? మన పిల్లలు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారా? వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి మనకంటే ముందు మన పిల్లల్లోకి రావాలి కదా, మనకంటే ముందు మన పిల్లలు భక్తిగా ఉండాలి కదా, మనకంటే ముందు మన పిల్లలు దేవునికి అందుబాటులో ఉండాలి కదా. చెప్పగలమా మన పిల్లలు దేవునికి అందుబాటులో ఉన్నారని మనం చెప్పగలమా? చెప్పలేం, చెప్పలేం. మీరు చిన్నపిల్లల పరిచర్ని ఎట్లాగ అర్థం చేసుకుంటున్నారు నాకు తెలియదు గారండి. యవనస్తుల పరిచర్య దగ్గర మేము పురుటినొప్పులు అనుభవిస్తా ఉన్నాం. యవనస్తుల పరిచర్య దగ్గర ఎందుకు పురుటినొప్పులు అనుభవిస్తున్నామంటే మీసాలు కూడా రాలేదు, వాళ్ళు ఖతర్నాకులు అయిపోయారు. మూతి మీద మీసాలు కూడా రాలేదు, చాలా భయంకరంగా శోధించబడుతున్నారు. చాలా భయంకరంగా పరిశుద్ధ జీవితాన్ని దేవుడు కోరుకుంటాడు కాబట్టి ఆ పరిశుద్ధతనే వాళ్ళు పాడు చేసుకుంటున్నారు, యవన కాలం ముందే పాడు చేసుకుంటున్నారు. ఇక మనకున్న స్కోప్ ఏంటంటే చిన్నప్పటి నుంచి పట్టుకోవాలి. మళ్ళా ఇక్కడ కూడా నన్ను చూసి నవ్వేవాళ్ళు ఉన్నారు, ఏంటి ఒక చిన్నపిల్ల స్కూల్ రన్ చేయడానికి కష్టంగా ఉంటే 10 చిన్నపిల్ల స్కూల్ ఎట్లా రన్ చేస్తారు, రోజు ఎట్లా రన్ చేస్తారు? మరేం చేద్దాం? మనకెందుకు వచ్చిందిలే, మనం చేసుకుందామని చెప్పి కామ్గా కూర్చుందామా? వాళ్ళు యవన కాలానికి వచ్చిన తర్వాత పట్టుకుందాం అనుకుందామా? లేదా మళ్ళా ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఉద్యోగస్తు పరిచయం చేద్దాం అనుకుంటామా? కాదు కదా. మన యవనులు దేవుని చేతులు వాడబడాలి. ఒక యోసేపు యవన కాలం అని పట్టుబడ్డాడు, ఒక దానియేలు, ఒక దావీదు, ఒక ఎస్తేరు, ఆ సిరియా దేశంలో ఉన్న ఆ చిన్నది. నేను చాలా మంది సేవకుల జీవితాలు చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు చెడిపోయిన తర్వాత ప్రభువులోకి వచ్చిన జీవితాలు కావు. అలాంటి జీవితాలు అంత గొప్పగా దేవుడు వాడుకున్నాడని నేను అనుకోను. ఈ వయసులో రక్షించబడ్డారు అని చూస్తే 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఆ వయసులో రక్షించబడ్డ ఆ సాక్ష్యాలు, అనుభవాలు, ఆ యవన కాలంలోనే పట్టుబడ్డ జీవితాలు. మనం దయచేసి ఆత్మదేవుడు మన పిల్లలను కోరుకుంటున్నాడు, ఆత్మదేవుడు మన పిల్లలను వాడుకోవాలనుకుంటున్నాడు, మన యవనస్తును వాడుకోవాలనుకుంటున్నాడు, మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు, మనల్ని నిలయాలుగా నిలబెట్టాలనుకుంటున్నాడు. తిరిగి పేతురు బలవంతుడైనట్టుగా, అవిశ్వాసి తోమ బలమైన విశ్వాసి అయినట్టు, అపోస్తలు బలవంతులైనట్లుగానే ఆయన మన జీవితంలో చేయాలనుకుంటున్నాడు. మన యవనస్తుల కొరకు ఆశపడదాం. ఆత్మదేవ నా పిల్లల్ని మీరు వాడుకోండి, ఆత్మదేవ నన్ను మీరు వాడుకోండి. అంత ఆశ్చర్యకరమైన మాటలు ఉన్నాయి అక్కడ. నేను ముగిస్తాను, ఈ ఒక్క ప్రవచనాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తా. మీ ముసలివారు కళ్ళు కదరు, మీ యవనులు దర్శనములు చూతురు. ముసలివారిని వాడుకుంటాడట, యవనులు వాడుకుంటాడట, మనల్ని వాడుకుంటాడట, మనుషులందరినీ వాడుకుంటాడట. 29, ఆ దినాల్లో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరించదును. మన సర్వెంట్స్ ను కూడా వాడుకుంటాడట, మన సర్వెంట్స్ ను కూడా ఆయన వాడుకుంటాడట. ఆడలేదు, మగ లేదు, వ్యత్యాసం లేకుండా కుమారులు కుమార్తెలు, పనికత్తెలు పనివారు, అందరిని వాడుకుంటాడట. నా ఆత్మను ఆ దినములు యందు నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును, నా ఆత్మను కుమ్మరింతును. ఆ ప్రవచన యొక్క నెరవేర్పు పెంతకొస్త దినం. అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆయన వచ్చాడు. ఎంత అద్భుతంగా జీవితాల్లో మార్పు వచ్చిందో, యెరూషలేములో ప్రభావం వచ్చిందో, యెరూషలేము యూదయ సమరయ బూదిగాంతాల వరకు సువార్త తాకిందో, ఆ రక్షించబడ్డ వాళ్ళందరూ సువార్త భారంతో ఎట్లా పరిగెట్టారో, ఆత్మల కొరకు, ఆస్తుల కొరకు కాక ఆత్మల కొరకు ఎలా పరిగెట్టారో లేఖనాల్లో చాలా స్పష్టంగా చూస్తాం. దయచేసి వాగ్దానం చేపట్టుకుని ప్రార్థన చేద్దాం. ఆత్మదేవ మీరు ఆలోకొస్తానన్నారు, మా పిల్లల్లోకి వస్తానన్నారు, మా ముసలివారిలోకి వస్తానన్నారు, మా పనివారిలోకి వస్తానన్నారు, మీరు దర్శనాలు ఇస్తానన్నారు. దర్శనం అంటే విజన్స్,
భారతదేశం రక్షించబడాలన్న దర్శనం, పోలీసులు రక్షించబడాలన్న దర్శనం, ఉద్యోగస్తులు రక్షించబడాలన్న దర్శనం. ఒక మాట అంట, ఏ సంఘం అయితే దర్శనం లేకుండా, భారం లేకుండా, గురి లేకుండా టైం పాస్ సంఘంలా ఉంటుందో చచ్చిపోతుంది, కుళ్ళిపోతుంది, ఒకరినొకడు పొడిచి ఎందుకంటే గురి లేదు, భారం లేదు, దర్శనం లేదు. ఖచ్చితంగా దర్శనం లేకపోతే బలపడి 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 ఏం చేయాలో తెలియక ఒకరినొకరు చంపుకుంటారు, ఒకరినొకరు చంపుకుంటారు. చచ్చిపోతున్నామని రక్షించడానికి బదులు ఒకరి మీద ఒక దుమ్ము ఎత్తి పోసుకుంటారు. దేవా మాకు ఆ దర్శనం ఇవ్వండి, మాకు ఆ భారం ఇవ్వండి. పౌరు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనంలో, ఇశ్రాయేలీయులు రక్షించబడాలి, ఇశ్రాయేల్ అందరూ రక్షించబడాలన్నది నా హృదయ అభిలాష. వరకు నేను దేవునికి చెయ్యి ప్రార్థన. 9వ అధ్యాయం మొదటి వచనం ఆయన మాట్లాడతాడు, 9వ అధ్యాయం మొదటి వచనం మాట్లాడతాడు, నాకు మానని దుఃఖము తీరని వేదన కలదు అంటాడు. ఇప్పుడు పౌలు ఇశ్రాయేల్ జాతిని రక్షించబడాలి అని తాపత్రయంతో పరిగెడుతున్నాడు కాబట్టి ఓ ఎంతమందిని కలుపుకున్నాడు, కనబడ్డ వాళ్ళందరినీ కలిపేసుకుంటాడు. రా పని చేద్దాం, రా పని చేద్దాం, రా పని చేద్దాం, రా పని చేద్దాం, అందరిని కలుపుకున్నాడు. అందరు పని చేద్దాం, అందరు కలుపుకుంది. ఎస్ఎఫ్జేకి ఒక దర్శనం ఉంది, అది ఎస్ఎఫ్జేలో ఉన్న నాయకులను పరిగెత్తిస్తుంది. ఎస్ఎఫ్జే ద్వారా కట్టబడ్డ సంఘాలకు దర్శనం లేదు. ఎస్ఎఫ్జే ద్వారా కట్టబడ్డ 56 స్త్రీల సహవాసాలకి ఏం దర్శనం లేదు. చక్కగా పాటలు పాడుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని, మా కొడుకు సీటు వచ్చింది, నా కూతురికి మంచి పెళ్లి సంబంధం వచ్చింది, మా ఇంటి పెళ్లికి మీరు రండి, మీ ఇంటి పెళ్లి పేరు నన్ను పిలవండి, నేను మీ ఇంటికి వస్తాను, మీరు మా ఇంటికి రండి. ఏ దర్శనం, ఏ భారం, జిల్లాల పట్ల భారం కాని, రాష్ట్రాల పట్ల భారం కాని, శాఖల పట్ల భారం కాని, దేశం పట్ల భారం కాని, యవనస్తుల పట్ల భారం కాని, చిన్నపిల్ల పట్ల భారం కాని, ఏ దర్శనం, ఏ భారం లేదు. అది లేకపోతే చచ్చిపోతాం, అది లేకపోతే కుళ్ళిపోతాం, అది లేకపోతే మనల్ని మనం పొడుచుకుంటాం. ఆ దర్శనం, ఆ భారం లేకపోతే ప్రార్థన చేద్దాం. దేవా మాకు దర్శనాలు దయచేయండి, మాకు విజన్స్ దయచేయండి, మాకు టార్గెట్స్ దయచేయండి. గొప్ప గొప్ప కొండలు ఎక్కలేనంత ఎత్తైన కొండలు ఎక్కడానికి మా చేతులు బలపరచండి. అగస్టిన్ జబ్బుకుమారి గారు ఆయన జీవిత చరిత్ర పుస్తకంలో ఈ మాట రాశాడు, ఈ మాట రాశాడు, మణిపూర్ స్త్రీలు యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో పడిపోయిన సైనికుల్ని ఆ స్త్రీలు వాళ్ళ భుజాలు కట్టుకుని ఆ కొండల మీదకి ఎక్కి వాళ్ళని తీసుకుని సేవ్ చేయడానికి వచ్చి తీసుకెళ్లేవారట, సేవ్ చేయని తీసుకెళ్లేవారట. మనం నువ్వు ఆడపోతుంది, నీ వల్ల ఏమి కాదు, ఇంట్లో కూర్చో అన్నంతసేపు అట్లా కూర్చుంటున్నాం గాని, ప్రభు స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా సమానంగా చేశాడు, సమానంగా చేశాడు. రాత్రి ఎంపీటీసీ గ్రాడ్యుయేషన్ జరిగింది, నేను చాలా సార్లు స్తుతించే అంశం ఇదే, అబ్బాయిల కంటే అమ్మాయిలు బాగా మాట్లాడతారు, బ్రదర్స్ కంటే సిస్టర్స్ బాగా మాట్లాడతారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. పరిచర్య అబ్బాయిల కంటే అమ్మాయిలు బాగా చేయగలుగుతారు. పిల్లల్ని దేవుళ్ళు పెంచే విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు బాగా చేయగలుగుతారు. ఈ 10th క్లాస్ రిజల్ట్స్ ఏదో వస్తుంది ఈ రోజు తెలంగాణది, చూడండి, అబ్బాయిల కంటే అమ్మాయిలకే బాగా మార్పులు వస్తాయి. ప్రార్థన చేద్దాం, ప్రభు గొప్పగా వాడుకో, గొప్పగా వాడుకో, మా కుమార్తెను వాడుకో, మామూలు వాడుకో, మా పిల్లలను వాడుకో, దర్శనమిచ్చి వాడుకో, భారం ఇచ్చి వాడుకో, గురి ఇచ్చి వాడుకో. అది ఆత్మదేవుడు వాడుకునేది కాబట్టి ఆశ్చర్యపోతాం, నేను చేశానా, నేను చేయలేదు, నేను పరిగెట్టానా, నేను పరిగెట్టలేదు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత దీన్ని చేస్తాను అన్నాడు ప్రభు. ఈ వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చాలి, ఆ పెంతకొస్త అనుభవంలోకి మనందరూ తీసుకురావాలి, గొప్ప ఉజ్జీవానికి మనందరిని వాడుకోవాలి. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో ఫలింపచేయను గాక. ఆమేన్.